చెప్పుల నుంచి శిష్యులు ముందే వచ్చారు. గురువు గారి కంటే 7 ఆకులు ఎక్కువ చదివి వచ్చారు వాళ్ళు. ఎక్కువ చివాట్లు తిని, అట్లు లేవు పెసరట్లు, చివాట్లు తప్ప, తిట్లు తప్ప. అందుకని వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చునున్నారు గురువుగారు ఏమైనా తెస్తారేమో అని. గురువుగారు చూడగానే అందరూ ఆనందంగా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ 100 మంది శిష్యులు వాళ్ళకేసి ఏవి మీ చెప్పలు అని చెప్పలు ఉంచి చూశారు. ఏమున్నాయి చెప్పలు? పొట్ట తెప్పలకి ఆ చెప్పల్లో ఎంత కూడా లేదు, ఒక పప్పు లేదు, ఉప్పు లేదు, ఖాళీ. అన్ని రా చెప్పలు ఎంప్టీ పార్ట్సే, ఖాళీగా ఉన్నాయి. అర్థమైపోయింది అందరికి, ఇంక మేము చచ్చిపోతామని కింద పడిపోయారంత. నిజంగా ఆ పూట వచ్చేసింది ఇంక ఈయనకి. ఒక పక్కనేమో పైన సూర్యుడు ఎండ మండిస్తున్నాడు, ఆకాశంలో నడినెత్తున ఉన్న సూర్య భగవానుడి కిరణములు నెత్తి మీద పడి అసలే పట్టతలలుగా ఉన్నవాళ్ళు కొందరు, జుట్టున్న వాళ్ళు కొందరు, గుండు చేయించుకున్న వాళ్ళు కొందరు, అందరికీ తలలు మాడుతున్నాయి, కడుపులో ఆకలి మాడిపోతుంది, ఈ చెమట కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ పట్టిన చెమట, నుదుట పట్టిన చెమట కళ్ళల్లో పడి ఆ కళ్ళల్లో నుంచి నీరు కింద కారిపోతూ ఉంటే రక్తం కన్నీరు కింద కారుస్తున్నారా వీళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట వాతావరణం. ఎలాగో తెలిసిందే మీకు, నుదుట విభూతి పెట్టారు, కుంకుమ బొట్టు పెట్టారు. ఇప్పుడు ఈ చెమట ఆ విభూతి ఈ కుంకుమతో కలిసి కళ్ళల్లో పడింది. కళ్ళల్లోంచి ఆ ఎర్రగా కొద్దిగా ఉన్న కుంకుమ కొంత తెల్లని విభూతి కలిసి ముక్కు మేంచి పెదవులు మేంచి వక్షస్థలం మీద జారింది. వక్షస్థలం మీద కూడా కుంకుమ ఉంటుంది ఋషులకి. ఈ కుంకుమ మీద ఈ నీరు పడి కింద కారుతూ ఉంటే పాపం వీళ్ళు తిండి లేక ఏడుస్తుంటే కంట్లోంచి నెత్తురు వస్తుందేమో అనిపించింది అనమాట. అంత ఏడ్చారు ఆకలికి పాపం వాళ్ళు. ఇక చూచాడు వేదవ్యాసుడు, 8 రోజులుగా తిండి పెట్టలేదు సరికదా, నోటుకొచ్చినట్టు తిడతారా వీళ్ళు అని పళ్ళు పటపట కొరికాడు. కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబుతో, కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబుతో చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా సంరంభ సంభద్గతి ప్రేక్షాఛాత్రులు భీతి నంద కడునుద్రేకించి హట్టంబునను భిక్షాపాత్రము రాతి మీద శతథాభిన్నంబుగా వైచితిన్. కడుపులో నుంచి అంతకంతకీ నకనకలాడుతోంది ఆకలి. ఈ ఆకలి మంటకి పైన సూర్య భగవానుడి ఎండవేడికి నా కళ్ళు రెండు బైర్లు గమ్మి చీకట్లయిపోయాయి. బాగా నీరసం వచ్చేస్తే కళ్ళు ఇలా చీకట్లయి పడిపోతారన్నమాట. అందుకనే ఉన్నాడు, చక్షుల్ రెండును చిమ్మ చీకటులుగా, రెండు కళ్ళు చిమ్మ చీకట్లు కమ్మాయి. వెంటనే కోపంతో ఈ భిక్షాపాత్ర పైకి తీశాను, ఈ మట్టి పాత్ర. చూస్తున్న శిష్యులు, గురువుగారు ఎప్పుడు మీకు కోపం రాదు కదా, ఇవాళ్ళు ఎందుకండి కోపం తెచ్చుకుంటున్నారు, వద్దు బావో బావో అంటున్నా వినిపించుకోకుండా, హడినెత్తిపోతున్న ఆ శిష్యుల్ని పట్టించుకోకుండా చేతిలో ఉన్న భిక్షాపాత్రని ఆ మధ్యలో ఉన్న ఒక రాయి మీద పటక్కన వేసుకొట్టేశాను. 4 రోట్ల కూడల మధ్యలో బల్యన్నం కోసం ఒక రాయి పెడతారు, పోతురాజు రాయి లాంటిది. ఆ రాతి మీద ఇంత అన్నం ముద్ద వేసి నైవేద్యం పెట్టేవారు. అదిగో ఆ రాతి మీద ఒక్క దెబ్బ కొట్టాడు భిక్షాపాత్ర, అది 100 ముక్కలైపోయింది. అంటే అంతలా తునాతునకలైపోయింది. కోపము సంహరింపు ముని కుంజరయంతులలాట దేశ సంస్థాపిత పాడి పద్మయుగ సంఘటితాంజలి బంధులై మహాతాపస శిష్య బృందములు ధర్మపథంబును తెలిపి చెప్పగా శాపజలంబు పూనితి ప్రశాంతి విహీనతనేమి చెప్పుదు. అయ్యో మహాత్మా కోపం వద్దు, కాశీక్షేత్రంలో ఉన్నవాడు పొరపాటున కూడా కోపం తెచ్చుకోకూడదని నీవెన్నో పర్యాయములు చెప్పావు, కాశీలో కోపగిస్తే అటువంటి వాడు శివానుగ్రహానికి దూరమై ఆగ్రహానికి గురై సర్వనాశనం అయిపోతాడు, కాబట్టి వద్దు కోపం వద్దు శాంతంగా ఉండు అని శిష్యులు 10,000 మంది దండం పెట్టి గురుదేవా గురుదేవా అంటున్నా వినిపించుకోకుండా ప్రశాంతత పోయి అశాంతతతో చేతిలో గంగాజలం పుచ్చుకుని మొత్తం కాశీనగరాన్ని నాశనం చేసేయడానికి నేను సంకల్పించి శాపం పెట్టబోయాను అన్నాడు. ఆయన కాశీని శపించాలనుకున్నట్ట అంత కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు, గంగానది తీరానికి వెళ్ళాడు, కమండలంలోకి నీళ్లు తీసుకున్నాడు, ఆ నీళ్లు చేతిలో పోసుకుని ఇక నేల మీద చల్లి శాపం పెట్టాలన్నమాట. ఏమని శాపం పెట్టాలనుకున్నాడు, మా భూత్రైపురుషి విద్య, 3 తరముల పాటు ఈ కాశీలో ఉన్న వాళ్ళకి విద్య ఉండకుండా ఉండుగాక. 3 తరాలంటే తాత తండ్రి కొడుకు, వరుసగా ఈ 3 తరాల పాటు ఈ కాశీలో వాళ్ళకి విద్య ఉండకుండా ఉండుగాక. మా భూత్రైపూరుషీధనం. మూడు తరములు ఈ కాశీనగర వాసులకి డబ్బు లేకుండా దరిద్రంతో బాధపడుదురుగాక. మా భూత్రైపూరుషీ ముక్తి, మూడు తరముల పాటు కాశీలో ఉన్నవారికి మోక్షం లేకుండా పోగాక. ఈ మూడు పదాలు ఎలా చెప్పాడా? నాలుగో పదంలో ఎవరాడు తెలుసా? అక్కడ ఔచిత్యం అంటారు దాన్ని. అంత కోపంలో కూడా తిక్కలో కూడా పిచ్చపని మాత్రం చేయరా. కాశ్యాం నివసతాం సదా అన్నాడు. కాశీలో ఎప్పుడూ నివసించే అంటే నేటివ్ ప్లేస్గా ఉన్నవారికి మాత్రమే, అక్కడ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ మనలాంటి తీర్థయాత్రకు వచ్చేవాళ్ళు వీళ్ళే పాపం చేశారు మధ్యలో. కాశీలో ఉన్నవారు అందరికీ అని చెప్పించకుండా కాశీలో శాశ్వతంగా నివసించే పౌరులు మాత్రమే మూడు తరముల పాటు విద్య, ధనము, మోక్షము లేకుండా నశించిపోదురుగాక. మాబోటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తీర్థయాత్రకు వచ్చిపోయే వాళ్ళకి శాపం పెడితే తప్ప అందరూ నేను ఉంటాను కదా అనుకుని అంత కోపంలో కూడా కొంచెం జాగ్రత్త వహించి ఇక శాపం పెడదాం అనుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. శాపం పెట్టాలంటే ముందు నీళ్లు చేతిలోకి తీసుకోవాలి. ఆ నీళ్లు నేల మీద చల్లుతూ ఇప్పుడు ఈ మంత్రం అనాలి. అందామంటే మరి ఏం జరిగిందో తెలియదు. అను చూసే పియ్యంపబూను అయ్యవసరమున ఉదిలగొని కంపమందుచు నుండెగాని శాప జలమందుకోకేలు సాగదయ్యే ఏమి చెప్పుదునో సంయమీంద్రవంద్య. ఓ సంయమీంద్రవంద్య, మునీశ్వరుల నమస్కారాలు అందుకునే అగస్త్య, ఇలా చెప్పిద్దాం అనుకున్నాను కోపంతో కాశీని. కోపంతో కాశీని ఇలా చెప్పిద్దాం అనుకుని కమండల జలం పుచ్చుకుంటే ఆ కమండలంలో ఉన్న నీళ్లు చేతిలో పట్టడం లేదు. అసలు చెయ్యి ఎత్తలేకపోతున్నాను, నీళ్లు ఇందులో పట్టంలా. పోనీ శాపం పెడదామని నోరు తెరిస్తే నోరు బిగుసుకుపోయి ఇందాక చెప్పిన శ్లోకం రాదు, మాటలు రావటం లేదు, నీళ్లు చేతిలో పట్టంలా. నీళ్లు చేతిలో పడి మాట వస్తే కదా శాపం పెట్టేది అంటే బిగుసుకుపోయాడు, స్తంభించిపోయాడు. కాశీని శపించాలంటే మాట్లా. అలా ఎవరన్నా శాపం పెడదామనుకుంటే వ్యాసుడవుగాక లేక భాసుడవుగాక, ఎవడైనా అక్కడికి వెళ్ళాక స్తంభించిపోవలసిందే. అలా ఉండిపోయాను, శరీరం కంపించిపోతోంది, ఏది మాట రాదు, నీరు బయటికి రాదు. అప్పుడు జరిగింది, నిజంగా శాపం పెట్టుంటే నా బతుకే అయ్యేదో. అందుకే భగవంతుడు నా చేత శాపం పెట్టకుండానే నన్ను స్తంభింపజేశాడు. ఆ సమయంలో అక్కడ ఒక పెద్ద ఇల్లు కనపడింది. ఆ ఇల్లు విశాలమైన ఇల్లు, పూర్వకాలంలో ఎత్తరుగులు ఉండేవి ఇళ్ళకి. ఆ ఎత్తరుగులు ఇళ్ల దగ్గర అరుగు దగ్గరకు వచ్చింది గడప దగ్గర నుంచి ఒక ఆవిడ. ఆవిడ చూస్తే చాలు ఓ పెద్ద ముత్తైదువా అని అర్థమైపోతుంది. ఇంచుమించుగా 50 ఏళ్ల వయస్సు ఉంటుంది ఆమెకి. జుట్టు సగం వెంట్రుకలేమో తెల్లగా, సగం వెంట్రుకలు నల్లగా, నువ్వులు బియ్యం కలిపి ఎండబోసినట్టుందిట. నువ్వులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. బియ్యం తెల్లగా ఉంటుంది. ఆవిడ జుట్టు తిలతండుల స్త్రీ నటింప అన్నాడు. అనగా సగం సగం వయస్సు వస్తుంది. ఆ సమయంలో ఎలా ఉంటుంది అనమాట, కొన్ని వెంట్రుకలు తెల్లగా ఉంటాయి, కొన్ని వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ఆ రోజుల్లోనండి. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ దండం పెట్టింది, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తూ అనబోతూ ఉంటే అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది. నయ్యం శాపం పెట్టేశాను ఒకవేళ నేను దీవించుంటే. అందువల్ల ఈ రోజుల్లో ఇక దీవించకూడదు. ఎవరు అమ్మమ్మో, ఎవరు అమ్మో, ఎవరు అమ్మాయో, ఎవరు బొమ్మాయో ఈ జుట్టుని బట్టి చెప్పలేము. దగ్గరికి వచ్చాక ముఖాన్ని బట్టి కానీ, ముఖాన్ని బట్టి చెప్పాలంటే మళ్ళీ కళ్ళదోడు ఉండాలి. ఇన్ని వేతనలు ఆ రోజుల్లో కొంచెం మహానుభావులు, అంత టెక్నిక్స్ లేవు కనుక. ఈ రూపాయి ప్యాకెట్లు, గాడ్రేజ్ ప్యాకెట్లు లేని రోజులు కనుక పాపం. ఆవిడ చూడగానే 50 ఏళ్ల వయస్సు ఉన్నదని అర్థమైపోయింది అనమాట. ఆ తిలతండుల న్యాయంతో ఉన్న జుట్టు చూచి ఎంత ముచ్చటగా ఉందండి. ఆవిడ చూస్తే గౌరవించి దండం పెట్టబుద్ధిస్తుందట. ఆవిడ మెట్ల దగ్గరకు వచ్చి గడప దాటి బయటకు వచ్చి ఇలా పిలిచింది. అక్కడ వర్ణించారు శ్రీనాథుల వారు భీమేశ్వర పురాణంలో. కాశీఖండంలో కంటే భీమేశ్వర పురాణంలో ఇంకా బాగా వర్ణించాడు అనమాట ఆయన. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా. కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమశక్తి సంయమివరా. ఇటు రమ్మని చీరే హస్త సంజ్ఞాధరమొప్ప రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. ఆవిడ ఎలా ఉంది? వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి. దవీయసి అంటే దూరముగా ఉన్నది, నదవీయసి దూరముగా లేదు. దేనికి దూరంగా లేదు అంటే వేదములు పురాణములు శాస్త్రములు మొదలైన వాటికి దూరంగా లేదు. అనగా ఆవిడ వేద పురాణ మాత, వేదమాత అర్థం, శాస్త్రమాత. ఆయన దగ్గర పాండిత్యం తక్కువగా లేదు అంటే ఎక్కువగా ఉందని చెప్పడానికి అలా అంటాం అన్నమాట. అలాంటి చమత్కారపు సంభాషణలు అంటారు వీటిని. వేదమాత పెద్ద ముత్తైదువ, ఆది పరాశక్తి, మంచి పచ్చని ముఖంతో పసుపు పూసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని జుట్టుని అలంకరించుకుని మెడలో మంగళసూత్రం వంటి అనేక ఆభరణాలతో చూడడానికి పెద్ద ముత్తైదువులా అనిపిస్తున్న ఆవిడ కాశికానగరానికి అధిష్టాన దేవత, అక్కడున్న భవనాలు బంగారు భవనాలలో కూర్చునే తల్లి, బయటికి వచ్చి వ్యాసుణ్ణి నాయన వేదవ్యాస అనలేదు. అలా అంటే పెద్ద గొప్ప ఏముంది? సంయమివరా ఇటు రమ్మని చీరి. సంయమివరా అందిట అంటే ఏమిటో తెలుసా? ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడ, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించిన మహానుభావ అంది. అంటే అర్థమైందా మీకు? దెప్పడం అంటారు దీన్ని. ఎందుకు పనికిరాని సొంటని సొంట అంటే కోపం వస్తుంది. అదే దాని బదులు ఎంత పండితుడో అన్నామంటే అర్థమైపోతుంది వాడికి. ఎప్పుడు కోపంతో ఢామ్ ఢూమ్ నరిచేవాడిని మనమేం అనక్కర్లా. మా అన్నయ్య గారు శాంత స్వరూపుడండి, ఈ మహానుభావుడు ఉత్తముడండి అంటే చాలు. ఇక వాడి జీవితంలో ఎప్పుడు కూడా కోపగించలేడు. కోపిష్టివాడిని కోపిష్టివాడు అనకూడదు. అన్నం పెట్టనావాడిని అన్నం పెట్టలేదు అనకూడదు. పరమ పాపాత్మురాలని పాపాత్మురాలు అనకూడదు. ఎంత పుణ్యాత్మురాలు అన్నం అంటే ఆ వ్యంగ్యం అర్థమైతే పుణ్యాత్మురాలుగా మారిపోతుంది, లేదా లోపల లోపల గెజగెజలాడుతుంది. ఏముంటుంది పైకి? వీడేం తిట్టలేదుగా మరి. అందువల్ల నేను అప్పుడప్పుడు జీవితంలో ఎప్పుడు రూపాయి దానం చేయని పిసిని కొట్టాడు ఉండేవాడు. ఈ నిజంగా బలిచక్రవర్తి అంటే అంత గొప్ప దాత అండి, ఆ దాతృత్వం బయటికి కనపడదంతే అన్నాను. ఆహా, మర్నాటి నుంచి కనిపించినవాడు కల వందవడం మొదలెట్టాడు. ఇంకేం చేస్తాడు తచ్చినట్టు. అలాగా ప్రస్తుతం ఈవిడ ఓ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా సంయమివరా ఇలా రమ్మని కుడి చేత్తో ఇలా పిలిచింది. ఆ కుడి చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు ఉన్నాయి ఆవిడికి. ఈ రత్న కటకాభరణాలు ఆవిడ ఇలా రమ్మనగానే వెనక్కి ముందుకి ఠంగ్ ఠంగ్ అని కదిలి ఘల్లు ఘల్లు అని శబ్దం చేశాయి. ఆవిడ కాలికి అత్యద్భుతమైన బంగారపు పట్టీలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి. ఆవిడ నడుస్తూ ఉంటే ఒక ముత్తైదువు నడుస్తున్నప్పుడు మంగళధ్వనులు ఎలా వస్తాయో అలాంటి మంగళధ్వనులు వచ్చాయి. అంత గొప్ప సర్వమంగళ ఒక గొప్ప ముత్తైదువు కనపడింది. అమ్మ, ఎన్నాళ్ళకి కాశీ వచ్చాక ఒక్క ఇంట్లోంచైనా పిలుపు వచ్చిందిరా బాబు, ఏ ఇంట్లోంచి పిలుపులు లేవనుకున్నావు అని ఆనందపడిపోయిన ఇంకా కమండలం పక్కన పెట్టేసి పరుగు పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. డాయబోయి అప్పుడాయమ్మ ఎవ్వరు ఏమి కులము నది ఎరుగకయును, ఏ జుహారు నిడితి హృదయం బనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. దగ్గరికి వెళ్ళి వెళ్ళడంతో ఈయన నిజానికి పౌరాణికుడు, పండితుడు, పెద్దవాడు. ఆవిడ చూస్తే 50 ఏళ్ల వయస్సు ఆవిడలాగే కనపడుతోంది. అయినా దగ్గరకు వెళ్ళి రెండు చేతులు జోడించి జొహారు నిడితి రెండు చేతులు జోడించి మరీ నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడో తెలుసా? ఆయనే చెప్పాడు, ఆవిడని చూడగానే నా మనస్సు ఆవిడ మహాత్మురాలు నమస్కరించు అంది. హృదయంబు నేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. ఎదుటివాడి గొప్పతనం మన మనస్సుకి తెలిసిపోతుంది. అందుకే కొంతమందిని చూస్తే అప్రయత్నంగా నమస్కరిస్తాం. కొంతమంది దగ్గరికి వెళ్ళి దండం పెట్టమన్నా పెట్టలేము. కారణం హృదయానికి తెలియాలి. ఆ అమ్మవారిని గుర్తించగలిగే శక్తి వ్యాసుడికి ఉన్నది. మహాత్ముడు గనక స్వతసిద్ధంగా నమస్కరించాడు. గృహస్థులకి ఋషులు దండం పెట్టకూడదుగా మరి, అయినా పెట్టాడు. నమస్కరించాక అప్పుడు ఆవిడేమంది? రావయ్యా వేదవ్యాస, ఏమి కాశీనగరంలో 7 రోజులు అన్నం లేకపోతే పొట్ట పట్టుకుని ఏడ్చి ఈ కాశీని తిడతావా? 7 దినంబులు అన్నమునకి అడ్డము పుట్టిన ఎంత మాత్రంలో ఏడుచుతున్నవాడు, 7 రోజులు అన్నం లేకపోతే ఇంత ఏడుస్తావా? అలాంటి వాడు 1000 ఏళ్ళు ఎలా తపస్సు చేసావు ఒకప్పుడు? అసలు నువ్వు ఎలా చెప్పావు 18 పురాణాలు? ఓ, నేను 18 పురాణాలు రాశానని చెప్పుకోవడం గొప్ప, ఇతరులకు పురాణం చెప్పడం గొప్ప అనుకున్నావా? 8 పురాణములు 10 8 చెప్పితి. 18 పురాణాలు అసలు ఎలా చెప్పావయ్యా? పొట్టకింత అన్నం పుట్టకపోతే కాశీని పట్టుకుని తిట్టి శపించడానికి సంకల్పించావు. నీకు ఒక రహస్యం చెబుతున్నా విను. ఇది కాశీ పైకి కనపడుతున్నట్టుగా ఒక ఊరు, కానీ నిజానికి ఇది ఊరు కాదు. మా విశ్వేశ్వరుడికి అంతఃపుర స్త్రీ, పట్ట మహిషి. అటువంటి కాశీని నువ్వు తిట్టి ఉంటే ఈశ్వరుడు నిన్ను ఏం చేసేవాడో నీకు తెలియదు. భస్మ అయిపోయేవాడివి, ఘోర నరకాల పాలయ్యేవాడివి. తెలుసునా నీకు? కురున్నెల పువ్వు దాల్పునకు కూరిమి భోగ పురంధ్రికక్కట ఇన్నగరీలలామమునకు ఈ పరిపాటికి క్రోధమేలన్న ఘటించదో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షిత కిన్నకరోతి పాపమను కేవల నీతి తలంచి చూడగన్. చంద్రరేఖామౌళి ఈశ్వరుడికి ఈ నగరం అంతఃపుర కాంత్ర, భోగపురంధ్రి అన్నాడు ఆయన, అంతఃపుర స్త్రీ. ఈ నగరం మీద నీవు అన్నం లేదని కోపగించి ఉంటే ఎంత ప్రమాదమో నీకు తెలుసు. తెలుసుండి కూడా కోపగించావు. నాయన, నువ్వు ఒకప్పుడు బ్రహ్మపురాణంలో బుభుక్షిత కిం న కరోతి పాపం అని రాశావు. అంటే అర్థం ఏంటి? ఆకలి కొన్నవాడు ఏ పాపం చెయ్యడు అని అర్థం. అంటే ఎంత పాపమైనా చేస్తాడు, ఆకలి కొన్నవాడు చెయ్యని పాపం అంటూ లేదు. నేరం నాది కాదు, ఆకలిది అన్నాడు అనమాట. ఆనాడు రాశావు, దానికోసం ఇవాళ నువ్వు ఇలా నడుచుకున్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఆకలితో కాశీని శపించావా? అమ్మా, సర్లే, ఏ నరకానికి వెళ్లకుండా దైవానుగ్రహంతో ఆ శాపం పెట్టకుండా నువ్వు ఆగావు. నువ్వు ఆగబట్టి మేము ఆగాం. లేకపోతే నీ స్థితి ఏమిటో, మేమేమైపోదుమో. కాశీలో శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డు నందు అమృతపాయ సమసుగున అభ్యాగతులకు అనియు విరియు నోరకొండవే అంది. కాశీనగరంలో ఎప్పుడు అన్నం దొరుకుతుంది. అందులో మధ్యాహ్నం పూట విశాలాక్షీదేవి బంగారపు గరిటెతో అమృత పాయసం పెడుతుందని నీకు తెలియదా? నిన్ను శివుడు పరీక్షించాలనుకున్నాడు. 7 రోజులు అన్నం లేకుండా ఉన్నా నీకు కోపం రాకపోతే అప్పుడు నిన్ను శాశ్వతంగా గొప్ప పట్టా ఇచ్చి అన్ని యాత్రలకి పంపించి అన్ని చోట్ల కాశీ మహిమని చాటమని పంపుదాం అనుకున్నాడు. కాశీ మహిమ చెప్పడానికి నిన్ను ఒక పనిముట్టుగా ఎన్నుకొని కాశీ మహిమ చెప్పాలంటే వాడు శివుడి పరీక్షలో నెక్కాలి. శివుడు ఏం పరీక్ష పెడతాడో చెప్పలేము. ఒక్కొక్కడికి తిండి లేకుండా చేస్తాడు, ఒక్కొక్కడికి అవమానం వచ్చేలా చేస్తాడు, ఒక్కొక్కడికి నిద్ర లేకుండా చేస్తాడు, ఒక్కొక్కడికి చివాట్లు వచ్చేలా చేస్తాడు, ఏదో ఒక పరీక్ష పెడతాడు. ఈ పరీక్షలో దిగిన వాడికి మాత్రమే కాశీ మహిమ చెప్పే యోగం ఉంటుంది. కాశీ మహిమ లోకంలో చాటడానికి నీకు తిండి లేకుండా చేసి నిన్ను పరీక్షించి అందులో నువ్వు విజయం పొందితే నిన్ను శాశ్వతంగా తన పౌరాణికుడిగా పంపేవాడు. ఆ తర్వాత నువ్వు వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడ కావాలంటే అక్కడ ఉండేవాడివి. ఇప్పుడు నువ్వు అందులో ఓడిపోయావు. సరే, అయ్యింది ఏదో అయ్యింది అనుకో. నువ్వు బ్రాహ్మణివి, అందున పౌరాణికుడివి, నీలో లోపాలు మేము ఎన్నకూడదు. వెళ్ళి గంగలో స్నానం చేసి మాధ్యాహ్నిక సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక్కడికి రా, నేను మీ అందరికీ భోజనం పెడతానండి. మీకు భోజనం పెడతానని కానీ మళ్ళీ ఈయన ఆనందపడిపోయి ఇంకో ప్రశ్న వేశాడు. తల్లి ఇన్ని దినాలకే నీయు, తల్లి ఇన్ని దినాలకే నీయు, సుధాధారసస్యందియై ఉల్లంబు సుఖియంపజేయు పలుకు ఎట్లో వింటిమి ఈ వీటిలో. పిల్ల కొన్న కథాన పిల్ల కొన్న కథాన నేనొకడనే భిక్షాన్నకు వత్తునో, ఎల్లన్ శిష్యుల కొంచు వత్తును నిజంబు ఏర్పాటుగా తెల్పుమా. అమ్మా, ఈ ఊరొచ్చి ఇవాళ్ళకి 8వ రోజు, ఇన్ని రోజులుగా ఈ నగరంలో కడుగు పెట్టాక ఒక్కరోజు కూడా ఏ ఇంటి నుంచి అన్నం పెడతారు రమ్మన్న మాట వినపడలేదు. ఇన్నాటికి నీ నోటి నుంచి భిక్ష పెడతారు రమ్మనే మాట వినబడింది, ఇది నాకు అమృతరసం అయిందన్నాడు ఆయన. సుధా ధార రసస్యంది, అమృత ప్రవాహం ఇది, ఒక నది నీ మాట. అన్నం పెడతానన్న మాట నా పాలిటి అమృతరసం. నిజమే, నువ్వు అన్నం పెడతామనగానే చంకలు గుద్దుకుంటూ రావాలి మేము. అయినా నా ఆత్రం కొద్దీ అడుగుతున్నాను, 10,000 మంది శిష్యులతో వచ్చాను, నువ్వు అన్నం పెడతానని పిలిచింది నన్నొక్కడే ఈ అందరినీనా? నన్నొక్కడే రమ్మంటావే, లేక ఎల్లని శిష్యుల గొంతు ఒత్తును ఈ శిష్యులందరినీ వెంట పెట్టుకు రమ్మంటావా? నీ ఏర్పాట్లేమిటి? ఎంతమందికి పెట్టగలవు? నీవు పెట్టిన భిక్ష మేమిందరమును పంచుకొని చేయువారము ప్రాణరక్ష. నువ్వు పెట్టిన భిక్ష ఎంతైనా అందరం పంచుకు తింటాం. నాయన నేను 10 మందికి పెడతానన్న అనుకో, ఆ 10 మందికి పెట్టి అన్నం అక్కడ పెట్టు, అదే కొద్ది కొద్దిగా పంచుకు తింటాం. లేదా 100 మందిను అంతే, నా ఒక్కడికేనను అదే పంచుకుంటాం. నాతి అందరవయ్యును ప్రాణములు కావే, అందరివి ప్రాణాలే, నా ఒక్కడిదే ప్రాణమా? ప్రాణం పోయినా నా శిష్యులకి పెట్టకుండా తిన్నన్నాడు, అది ఆయన గొప్పతనం. ఏదో చిన్న పొరపాటు చేసినా మహాత్ముడు కదటండి ఆయన, విష్ణుస్వరూపుడు, వ్యాసో నారాయణో హరిహి అన్నారు. అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, నీ శిష్యులు 10,000 మందేనా, ఇంకో 10 కోట్ల మందిని తీసుకురా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా, మేము మందని వాళ్ళం ఏమనుకుంటున్నావో అంది ఆవిడ. అంటే బహుశా మందని ఆడపడుతున్న అక్కడ ఇచ్చి ఉంటారులేండి కాశీ విశ్వేశ్వరుడికి, అందువల్ల మొత్తం అది ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నది. అమ్మయ్య అనుకున్నాడు సంతోషంగా. అంత పూర్వం రోజు గంగానదికి వెళ్ళి గంటలు గంటలు బుడుంగును ములిగి ఈతలు కొట్టి స్నానం చేసి విభూతి పెట్టుకుని సంధ్యావందనం చేసి వచ్చేవారు. ఈ పూట కడుపు ఆడిపోతుంది, పైగా ఆవిడ అన్నం పెడతారమ్మందిగా, ఏదో బుడుంగును ములిగి స్నానం అయిపోయింది, సంకల్పం లేదు గంకల్పం లేదు. ఇక సంధ్యావందనం అలా పోసి పారేశారు నీళ్లు, టికిటికి టికిటికి అని జపం చేసేశారు నిమిషాలు నిమిషాలు. ఒక్కొక్కప్పుడు చూస్తానుగా నాతో వచ్చే పారాయణ పండితుల్ని కడుపు నకనకలాడుతున్నప్పుడు టిఫిన్ కనపడగానే తర్వాత చేద్దాం పారాయణ, ఠింగ్ అని పుస్తకం పక్కన పెట్టేసి ముందు పారాయణ అయ్యాక ఆ తర్వాత పారణ అయ్యాక పారాయణ. ఈ సృష్టిలో ఎవ్వడికైనా అంతేనండి, ఒక స్థాయి దాటి ఆకలేస్తే ఎంత జ్ఞాని అయినా ముందు ఇది పడిపోవలసిందే. వేళకు ఆ మాత్రం కాఫీ పడకపోతే కాల విరోచనం కాని వాళ్ళు ఎంతమంది లేరు, మహానుభావులు అంతా మానవులు. అందుకని వేదవ్యాసాదులు లఘువుగా చక 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 జపాలు కారిచ్చేసి పరుగు పరుగులు వచ్చేశారు. వచ్చిన వాళ్ళు మాత్రం విభూతి రేఖలు మెరుస్తూ ఉండగా వచ్చారు. అక్కడ విశాలమైన 2 అరుగులు ఉన్నాయి, ఒక్కొక్క అరుగు మీద 10,000 మంది కూర్చోవచ్చు. అటువంటి అరుగుల మీద 5,000 మంది చొప్పున అందరూ కూర్చున్నారు. సున్నము నిగుడించినట్టి జోడరుగులపై, ఆ అరుగు జోడరుగులు, ఇటో అరుగు ఉంది, బాగా సున్నం వేశారు. ఆ సున్నం కూర్చున్న వాడికి అంటుకోదు, అన్నం మాత్రమే తింటారు తప్ప సున్నం అంటుకోదు, అక్కడ హాయిగా కూర్చున్నారన్నమాట. అంటే ఆ రోజుల్లో కూడా మంచి రంగులు, ఆల్టెక్ రంగులు వేయించుకుంది ఆవిడ, అంత తేలిగ్గా పోయే రంగు కాదట అది. కూర్చున్నాక పెద్దవాళ్ళంతా వచ్చారు, 35 లోపల నుంచి అంతఃపుర కాంతలు వచ్చారు, ఆ ఇందాకటి 35 చెలికెత్తెలంతా వచ్చారు. ఆ 35 సైగ చేయగా కూర్చున్న వాళ్ళందరికీ ఆకులేశారు. ఏం ఆకులండి ఆ రోజుల్లో ఆకులు అంటే, దిక్కుమాలిన ప్లాస్టిక్ ఆకుల్లో తిని విసిగెత్తిపోతుంది ఈ మధ్యకాలంలో కానీ. మొగి విర్రసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుకల లే చిగురటాకుల వెట్టిరి దిగ దిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రులు. ఆ దివ్య స్త్రీలు అప్పుడే మువ్వ విరిసి బాగా వెడల్పు ఉండి పొడవు ఉండి లేత రంగులో పసిమి రంగులో మిసమిసలాడిపోతున్న ఆకులు, అంటే లేత చిగురు అరటాకులట. ఆ అరటాకులు చూస్తేనే కడుపు నిండిపోతుంది అసలు, అంత లేత ఆకులు అన్నం తింటూ ఉంటే నాలుకలు బయట పెట్టి తినాలనిపించే అంత కోరిక కలుగుతుంది అనమాట. అటువంటి విశాలమైన అరుకులు, ఆ అరుగుల మీద వేశారు ఆకులు. ఆకులు ఏమి మళ్ళీ పగులక పగిలిపోలేదు, అరిటాకుల మధ్యలో పగిలిపోతే కూడా బాగుండదు, చారటిపోయి పెరుగిటిపోయి వీడు చచ్చి చెడిలా సర్దుకుని ఇదో పెద్ద బాధ. అందుకని ఆకులు బాగా బాగున్నాయి, ఆకులను చూస్తేనే మంచి భోజనం వస్తుంది అనిపించింది పాపం ఈ వెర్రి పెరుగులకి అందరికీ. ఇప్పుడు అనుమానం అందరికీ, లోపల ఎక్కడ కింద ఇప్పుడు ఉపన్యాసం చెబుతున్న చోట సాయంత్రానికి వంట చేస్తుంటే పోపులు ఇక్కడికి టాపులు వేచిపోతున్నాయి అనిపిస్తోంది. మధ్య మధ్యలో పులిహార పోపుకేమో నాకు దగ్గు కూడా వస్తోంది, అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నాయి మీకు, వద్దన్నా దగ్గుతున్నారు, అదిగో మొదలెట్టారు అప్పుడే పోపులకి. అటువంటిది ఇక్కడ ఇంతమందికి 10,000 మందికి అన్నం పెడతానంది ఆవిడ, లోపల నుంచి ఒక్క పోపు వాసన రాదు, పొగ రాదు, వండిన చొప్పును పొగయు వాసన యుంకనిపించబోవు అంటాడు శ్రీనాథుడు. వండిన ఏర్పాట్లు కనబడవు, పొగరాదు, తాలింపుల వాసనలు లేవు, నేతి వాసన లేదు, పప్పు వాసన లేదు, ఉప్పు వాసన లేదు, మాయదారి కూడా వా, ఎక్కడ ఇంత పొగ లేదు. అసలు ఇవిడు అన్నం వండుతోందా నాటకం ఆడుతోందా అని వ్యాసుడు ఆ గడపలోంచి లోపలికి చూశాడు. అసలు లోపల ఎక్కడ పొయ్యిలో మంటలేదు, గుండిగలు లేవు. ఈయనకి గుండెలో మళ్ళీ బాంబు పడిపోయింది. ఓరి దేవుడు, ఏమి ఏర్పాట్లు కనపడటం లేదు. ఈవిడ ఆకులు వేసింది, ఉట్టాకులు తినమంటుందా లేకపోతే పచ్చి కందుపప్పు పోస్తుందా? 3-8 రోజులుగా తిండి లేక మలమల మాడిపోతున్నాం, ఈ పూట కూడా ఏదన్నా అవుతుందా? కానీ ఈ పూట మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టకపోతే అప్పుడే నా మహామహిమ చూపించదనుగాక అనుకున్నాడు. ఇంతలో ఆవిడ వచ్చింది. అందరికీ వాళ్ళ పాత్రలు వాళ్లే తెచ్చుకున్నారు. పూర్వం భోజనానికి వచ్చేటప్పుడు బ్రాహ్మణులు తమ చెంబులు తామే నీళ్లతో తెచ్చుకునేవారు. అందుకని పాత్రతో వచ్చిన వాళ్ళంతా పాత్రులు. ఒక్కొక్కడు భోజనానికి వచ్చేటప్పుడు ఈ పాత్ర లేకుండా వచ్చాడు. అప్పుడు వీళ్ళు, వాడు అపాత్రుడురా, వాడికి మీరే చెంబు ఇవ్వండి అనేవారు. అలా అపాత్ర శబ్దం పుట్టిందనమాట. అంటే చెంబు లేకుండా వచ్చినవాడు అని అర్థం. చివరికి అపాత్రుడు అంటే ఏ గౌరవం లేనివాడిగా మారిపోయింది అనమాట. అది పూర్వం మీరు చూశారు లేదు, పాతకాలంలో మా చిన్నప్పుడు కూడా మళ్ళీ రెండోసారి పిలిచేవారు, రెండోసారి రాకపోతే మూడోసారి పిలిచేవారు. అందరూ వచ్చేదాకా చచ్చిన ఆపోషణ పెట్టేవారు కాదు, మా ఐదారి ప్రేమలకి భోజనాలకు మూడు అయిపోయే చివరికి. ఈలోపు మేలాంటి చిన్నపిల్లలం, ఈ ఇన్ని పిలుపులు ఏమిటి బాబా, ఈ ముసలాళ్ళు రారు, మాకు మాడిపోతుంది, పైగా బూరెలు అన్ని వడ్డించాక తినే తినిచ్చేవారు కాదు. ఆ పెద్ద బాధ ఏంటంటే ఏం వడ్డించకపోతే పర్వాలా, బూరెల ఆ పప్పు ఆ నెయ్య దద్దోజనం కట్టుపొంగలి పులిహేర ఇవన్నీ చూస్తూ 8 ఏళ్ల కుర్రాళ్ళు ఏం మాయదారి ముసలాళ్ళు ఎప్పుడు వస్తారా అనుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమనేవారు, ఒరే లోపల గొడుగుతున్నారు, ఓం నమశివాయ అనమండ అని అంటే మా పక్కన కుర్రాడు ఉండేవాడు మండిగాడు, ఓం నమశివాయ ఏమిటి, ఓం పులిహేర, ఓం దద్దోజనం అని నిజంగా జరిగింది చెబుతున్నాను. వాడికి ఎప్పుడు దిక్మాలది తిండి మీద దృష్టి, వాడు భీముడిలో ఉండేవాడు. వాడు వీళ్ళేమో నమశివాయ అనమంటారు, తిన్నాక నమశివాయ అంటాం కానీ ఎదురుగుండా పెట్టుకుని నమశివాయ ఏమిటి తొస్తున్నాం అనేవాడు, పులిహారాయ నమః, దద్దోజనమాయ నమః అనేవాడు. ఆ చిన్న రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు అనమాట. మళ్ళీ కాశీఖండం ఈ కథ వింటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆకలి అంత పీడిస్తుంది అనమాట, ఎంత జ్ఞానినైనా. అందుకే ఈయన ఒక కసితో అలా గుడ్లురిమి చూస్తూ ఉండగా ఇంతలో ఈ అపాత్రులు సపాత్రులు అందరినీ చూసి అందరి దగ్గర సపాత్రులే నీళ్లు ఉన్నాయనుకున్నాక అప్పుడు ఉద్ధరిణితో నీళ్లు అందరి చేతిలో పోయించింది. 35 వచ్చి చేతిలో నీళ్లు పోశారు. తప్పక భోజనానికి ముందు చేతిలో ఆపోసిన వాళ్ళు వడ్డించాలి, గృహస్థులు వడ్డించారు. ఆయన తెల్లబోయాడు వ్యాసుడు, ఏమిటిది, ఆకు చూస్తే ఎంప్టీ, చేతిలో చూస్తే నీళ్లు, ఈవిడేమో ఆపోసిన వడ్డించింది అనుకున్నాడు. ఇంతలో అప్పుడు ఆవిడ ఏమంది, పొద్దుపోయింది ఆపోసిన ఎత్తండి అంది. ఎత్తేది ఆపోసిన అన్నాడు ఈయన. అసలు ఏమీ లేదు ఆపోసిన ఎత్తంటో, అన్ని వడ్డించాక ఆపోసిన పడతాం కానీ అన్నాడు ఈయన. అనగానే ఆవిడ, నాయన ఏదో నేను వడ్డించాను, మా సంప్రదాయం ఆపోసిన ఎత్తు అంది. సర్లే వీళ్ళ సంప్రదాయం కదా అనుకున్నాడు. ఆయనకి ఏం చేస్తాడు, మాడిపోతుంది చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఆ 35వ ఆజ్ఞ విప్రనికరంబు ఆపోసనం బెత్తినన్ సామర్థ్యం బది ఎట్టిదో సకలమున్ సంపూర్ణమై పత్రపాత్రి మధ్యంబున పిండి వంటకములు దివ్య ప్రబంధంబులై షట్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చయముల్ సంధిల్లే ఒక్కొమ్మడిల్. ఆ 35 ఆజ్ఞ కాదనలేక ఏమైతే ఇది అవుతుందనుకుని ఏమీ లేని ఆకు చుట్టూ నీళ్లు తిప్పి మంత్రపూర్వకంగా వ్యాకృతులతో ఆ నీరు లోపలికి తీసుకున్నారు. ఇలా ఆపోసిన విత్తారు. అప్పుడు జరిగింది ఒక మహామహిమ, ఆశ్చర్యకరమైన సంఘటన. క్షణాలలో ఆకు మీద, ఇదో మాయాబజార్లో చూసారా, అమ్మహా ఇమ్మిహి అనగానే టకటకటక వచ్చి పడిపోతాయి. అలాగా సకలమున్ సంపూర్ణమై అన్ని వచ్చాయట. పప్పు, పిండి వంటలు, పాయసం, వడపప్పు, పానకం, గురతం, తెలుగప్పుర వంటకాలు, పోపులు పెట్టినవి, ఉల్బణం, అనుల్బణం, మధురం, అమధురం, సమ్మిశ్రితం, పిష్టములు, తిలపిష్టములు, గోధుమములు, భక్ష్యములు, భోజ్యములు, తోష్యములు, లేఖ్యములు, ఒకటేమితి షడ్రుచులతో కూడిన సకల సామగ్రి సంపూర్ణంగా లుకలుకలాడుతూ వచ్చి పడిపోయే పైన తెల్లని వరి అన్నంతో, ఆజ్యధార ప్రవాహంతో, తెల్లని పెరుగన్నపు ముద్దలతో వీటితో వచ్చి పడిపోగానే ఇక వాళ్ళకు వచ్చేసింది బ్రహ్మానందం. తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని ఇతర భామిని కాదంచు అరవాయి గునక మెసగిరి పరమ మునీశ్వరులు పంచభక్ష్యాన్నంబుల్. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఈవిడ సామాన్య స్త్రీ కానోపద సుమ, ఈవిడ సాక్షాత్తు అన్నపూర్ణ పరమేశ్వరి. మరొక స్త్రీ అయితే ఏమీ లేకుండా ఆపోసిన పట్టమంటుందా, పడితే మాత్రం ఇవన్నీ వస్తాయా, ఇంకెందుకు మన పాలిటి అన్నపూర్ణాదేవి అనుకుని దొరికింది తినేయండి అన్నారు. 8 రోజుల నుంచి మలమల మాడున్నారేమో, కుమ్మి పారేశారు. ఎంత పప్పన్నం కలిపేసిన వాడు ఒకడు, దాని నిండా నెయ్యి పోసేసిన వాడు ఒకడు, కాదు కాదు పప్పన్నం తర్వాత చూద్దామని ఇంకొకడేమో బొబ్బట్లు మీద దాడి చేసాడు ఒకడు, పులిహార మీద పడ్డాడు ఒకడు, పప్పును వాయసంబు వంటకములు తెల్గప్పుర పిండి వంటకములు, ఈ విధంగా ఎవరికి ఏదనిపిస్తే తినేరు. ఇక్కడ ఇంకో తమాషా చెప్పంటారా, అత్యద్భుతంగా ఉన్నాయి రుచిగా పదార్థాలు, అన్ని రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆకు మీద 216 రకాలు ఉన్నాయి, ఏకంగా తీపి పులుపు మళ్ళీ తీపి పులుపు కలిపినవి చేదు, ఇలా రకరకాల రుచులతో మిశ్రితములై ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి రుచి ఎక్కువగా ఉందనుకోండి, అవతల వాడు నాకు ఒక్క బూరి అని అడుగుదాం అనుకునేలోపు వాడి మనస్సులో బూరి అనగానే బూరే వచ్చింది, బొబ్బట్టంటే బొబ్బొస్తోంది. ఇక్కడ రాశారు శ్రీనాథుల వారు, ఎవడే పదార్థం ఎంతేని చింతించు అరటి ఆకు మీద అంత ఉప్పు. అంటే ఎవడు ఏ పదార్థం ఎంత కోరుకుంటే అరటి ఆకు మీద అంతే వస్తుందిట, అంతకంటే ఎక్కువ రాదు తక్కువ రాదు. ఏమి మహిమ, జగన్మాత అన్నపూర్ణ మా జన్మధన్యం అయిపోయింది అనుకున్నారు. అన్నం తింటూ ఉంటే, ఆ పదార్థాలు తింటూ ఉంటే, పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు అందులోంచి పుట్టిన అమృతం కూడా దీని ముందు తక్కువ అన్నమాట, అంత రుచిగా ఉంది. ఎంచేతంటే ఇది లౌకిక అమృతం, అది అమ్మవారి కృపామృతం. ఆ కృపామృతంతో వచ్చిన భోజనం సంతృప్తిగా తిన్నారు. ఆఖర్న మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందది, మంచి గేదె పెరుగు తల్లగా వెన్నెలలో ఉంది, గడ్డ పెరుగు. ఒక్కొక్కళ్ళ ఇళ్లలో పెరుగు వేస్తారు, ఓరి దేవుడు, వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పెరుగు తింటే ఇంకా కడుపులో ఉన్నది అరుగుతుందా లేదా అనిపిస్తుంది అనమాట. అంత మేగడ పెరుగు శుభ్రంగా తిన్నారు. ఆఖరిన పెరుగు అన్నం తింటున్న సమయంలో జరిగింది పెద్ద గొడవ, వీళ్ళకి అన్నం తెల్లకపోయారు పాపం. చంద్ర రేఖామౌళి చంద్రబింబానన్న చంద్రరేఖామౌళి నీల కుంతల భార నీలగళ్ళుడు నాగేంద్రని భయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు సర్వాంగ సుందరి సర్వగురుడు గౌరీ శ్రీ విశ్వనాథుండు కనక రత్న పాదుకలు మెట్టి తట్టలు పట్టికొనుచు ఏగుదెల్చిరి వయ్యార మెసక మెసగా విహరణ క్రీడమాయున వేదికపుడు. ఆ సమయంలో వీరంతా పెరుగన్నం తింటున్న సమయంలో 2 దంపతులు అక్కడికి వచ్చారు. అందులో ఆ స్త్రీ చంద్రబింబం వంటి ముఖంతో ఉంది, ఆయన పక్క ఆయన చంద్రరేఖామౌళి చంద్రరేఖని శిరస్సులో ధరించాడు. ఆ తల్లి చచ్చిపోయిన మన్మథుణ్ణి బతికిస్తుంది, ఈయన మన్మథుణ్ణి 3వ కన్ను తెరిచి భస్మం చేస్తాడు. ఆవిడ నాగేంద్ర నిభయాన గజం వలె నడుస్తుంది, మంచి మదగజాలు ఉన్నాయే, ఏనుగులు ఒయ్యారంగా నడుస్తాయి దబదబ నడవకుండా, అంటే ఆవిడ ఒయ్యారంగా నడుస్తుంది అని అర్థం. నాగ అంటే ఏనుగు, నాగేంద్రము అంటే గజరాజు, మదగజపు రాజులుంటారే మదగజరాజులు, వాళ్ళు చాలా ఒయ్యారంగా బలి నడుస్తారండి, వాళ్ళ నడకను చూచి ఆడవాళ్ళు నడకను నేర్చుకునేవారట పూర్వం, అందుకని ఆవిడ నాగేంద్ర నిభయాన. ఈ నాగశబ్దానికి పాము అని అర్థం ఉంది, ఏనుగు అని అర్థం ఉంది, అందుకే గజేంద్ర మోక్షంలో విహ్వల నాగేంద్రము పాకి పాకి అని, అక్కడ నాగేంద్రం అంటే గజరాజు అన్నమాట. ఈయన నాగకుండలధారి, చెవులకి కుండలాలుగా నాగేంద్రుణ్ణే ధరించాడు, పాముల్ని ధరించాడు. ఆవిడ సర్వాంగ సుందరి, ఈయన సమస్త లోకాలకి తండ్రి. ఆవిడ హిమాలయ పర్వత పుత్రిక, ఈయన గిరిరాజు మీదే పడుకుంటాడు. గౌరీ శ్రీ విశ్వనాథుడు కనకముతో బంగారముతో తయారు చెయ్యబడి రత్నములు తాపడం చెయ్యబడినటువంటి పాదుకలు వేసుకుని చెప్పులు ధరించి చకా చకా నడుచుకుంటూ వచ్చారు. స్వామివారి నడకలో కోపము, అమ్మవారి నడకల్లో ఒయ్యారం. ఈ ఇద్దరు ఇలా ఒకడు ఒయ్యారంగా ఒకడు వేగంగా నడుచుకుంటూ, అయినా చట్టాపట్టాలు వేసుకుని విడిచిపెట్టకుండా చేతుల్లో పట్టుకుని మేము భోజనం చేస్తున్న ప్రాంగణానికి వచ్చారు. ఇక చూడు అగస్త్య మహర్షి, మేము అన్నం తినలేకపోయాం. ఎందుకో తెలుసిన, గౌరిల్ చూచిన ఎప్పుడంచిత మహాకారుణ్య సంపత్తియున్ తారానాయక శేఖరుంగనిన ఉద్యత్క్రోధ సంరంభమున్ తోరంబై అప్పుడంతరంగమున సంతోషంబు సంత్రాసమున్ పూరించెన్ వినుమేము చెప్పుదు మహాపుణ్యాత్మ కుంభోద్భవ. అమ్మవారికే చూసాం ముందు మేము, ఆవిడ ముఖంలో పరమ కరుణ. అమ్మకి కోపం తెలియదు కరుణించడం తప్ప. ఆ సమయంలోనే శివుడికే చూసాం, ఆయన భయంకరమైన క్రోధంతో పళ్ళు పటపట కొరుకుతూ ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు. అక్కడ ఉజ్జత్ క్రోధం, ఇక్కడ కరుణాస్వరూపం. ఇక్కడ సంతోషం కలుగుతోంది అమ్మని చూస్తే, ఆయన్ని చూస్తే భయం కలుగుతోంది. ఏకకాలంలో ఇటు ఆనందం అటు దుఃఖం. దాంతో ఏదో భోజనం పూర్తి చేసి ఉత్తరా పోషణం పట్టి ఆకులు మేమే తీయబోతుంటే అంతఃపురకాంతలు ఆపారు. అప్పుడు చేతులు కడుక్కున్నాం. ఈలోపు అంతఃపురకాంతలు ఆకులన్నీ తీసి పక్కన వేసి అరుగును శుద్ధి చేశారు. మేము చేతులు కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి పుక్కిలించిన నోళ్లల్లో ఆ స్నానానంతరం భోజనానంతరం కొన్ని సందర్భాల్లో వాళ్ళు పచ్చకర్పూరం వేసుకునేవారట ఋషులు. అవి వేసుకోకుండా పరుగు పరుగును వచ్చేసేవాడు. మేము వచ్చి ఎక్కడున్నాడు విశ్వనాథుడు అమ్మవారితో అని చూసాం. ఆయన ఆ బిల్డింగ్ మొత్తానికి ఒక మధ్యలో గది ఉంది, అది సభాభవనం. అక్కడ ఒక పెద్ద వేదిక ఉంది. ఆ వేదిక మీద విశాలమైన ఆసనం ఉంది, బంగారు ఆసనం. ఆ ఆసనంలో కూర్చున్నాడు. పక్కన అమ్మ కూర్చుంది. నేను ఇంకా మారు మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయాను. ఎందుకైనా మంచిదని, ఎందుకంటే ఆయన చూస్తేనే భయం వేస్తోంది, భస్మం చేసేటట్టున్నాడు. ఇంతలోనే ఆయన లే వేదవ్యాస అన్నాడు. నేను ఇంకేం మాట్లాడలేక లేచి రెండు చేతులు జోడించాను. కంఠం బొంగురుపోయింది. ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో తెలియదు. ఈలోపు నన్ను మాట్లాడనివ్వకుండా ఏకధాటిగా శివుడు తిట్టిన తిట్టు కూడా తిట్టాడు. ఏ డిక్షనరీలో కూడా ఈ తిట్లు ఉండవు, అలా తిట్టాట ఆయన. ఓ రితురాత్మ నీవార ముష్టింపచాభాస యోజనగంధి ప్రథమ పుత్ర భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవా మదీయ పత్నికి అశేష కైవల్య కళ్యాణ ఘంటా పథమునకు కాశికాపురికి నిష్కారణంబ శాపమిత్యదనని అనాచార సరణి అడుగు పెట్టిన వాడవ అహంకరించి పొమ్ము నిర్భాగ్య మాయూరి పొలము విడిచి ఎతటికే శిష్యులును నీవు ఈ క్షణంబ పోకనడగొట్టితే నీయు రాకించుదు మీ మొగంబు రాసట్టుపోయిన్ శ్రీ కాశిక నిందించిన నీకెంతట ఏలపోవు నీచ చరిత్ర అని తిట్టాడు ఏకధాటిగా. ఓరి దుర్మార్గుడ, ముష్టెత్తుకుని నేవార ధాన్యం తెచ్చుకుని అన్నం వండుకు తినే బతుకు నీది. అటువంటి వాడివి పెళ్లి కానికితం కన్యామణికి యోజన గంధికి పుట్టిన వాడివి. నేను భారతం అనే గ్రంథం రాశాననే అహంకారంతో నిన్ను నువ్వే పండితుడు అనుకుంటావట్రా. నువ్వా సకల ధర్మాలు చెప్పిన వాడివి, నువ్వా 18 పురాణాలు రాసిన వాడివి. ఒక్కటైనా నీ దగ్గర శుభలక్షణం ఉందా? దేవరన్యాయం అనే పేరుతో తమ్ముడు చచ్చిపోతే తమ్ముడి భార్యకి సంతానాన్ని ఇచ్చావు. అటువంటి నీవు కాశీనగరానికి వచ్చి 7 రోజులు అన్నం లేదని పరమ పవిత్రమైన కైవల్య కళ్యాణ ఘంటాపథం కాశీపురాన్ని కలుష పిసితము మెసవే రాకాశి కాశీని ఈ దివ్యాల క్షేత్రాన్ని అపూర్వ క్షేత్రాన్ని శాపం పెడదామని వచ్చి చేతిలోకి నీళ్లు తీసుకుంటావా? ఛీ భో, ఎక్కడికైనా నువ్వు చేసిన మహాపాపానికి ఇంకొక వాళ్ళు ఇంకొకళ్ళు అయ్యి ఉంటే ఈపాటికే సోలంతో పొడిచి 3వ కన్ను తెరిచి భస్మం చేసి ఆ బూడిదని గంగలో కలిపేసేవాణ్ణి. అయినా నువ్వు నా భక్తుడివి కనుక, పురాణ వేత్తవి కనుక, బ్రాహ్మణుడివి కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. మళ్ళీ మారు మాట్లాడకుండా నా కాశీనగరాన్ని వదిలి ఎక్కడికన్నా పో, అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై కాశీ అన్నాడు. ఆయన ఒక్క క్షణం ఆగావనుకో నీ ముఖం పట్టుకుని అక్కడ ఒక రాచట్టు ఉంది, దాని మీద బర్రు నరక తీస్తానన్నాడు. పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల చూశారో లేదో నేను చూశాను, ఈ చేపలను తెచ్చి రాయి మీద కర్ర కర్ర అని అరగ తీసేస్తారనమాట. అలా చేపని బండరాయి మీద అరగ తీసినట్లుగా నీ ముఖాన్ని రాచట్టు మీద రాకింతుతుమి అన్నాడు ఆయన.
అరగదీసి పారేస్తాను. ఒక్క క్షణం ఆగద్దు. కాశీని నిందిస్తావా, ఇక్కడితో పోతుంది అనుకుంటున్నావా, ఈ కాస్త శిక్ష చాలదు అనగానే, అసలు స్వామి అని ఏదో అందాం అనుకుంటే ఇక్కడ వాదోపాదాలకి తావులేదు, నో కౌంటర్. అందుకని సాష్టాంగపడి లెంపలు వేసుకుని లేచాడు పాప మీద కన్నీళ్లు పెట్టుకుని. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుంటే మాట్లాడితే చంపుతాను అంటాడుగా మరి, అందుకని మాట్లాడడానికి వీల్లేదు. మాట్లాడేవా మొహం పట్టు కొట్టేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు వెనక నుంచి అమ్మవారు ఆగునాయన అంది. అమ్మ దొరికింది సొందీనికి. అందుకే అమ్మవారు పక్కన ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉట్టి శివుణ్ణి తెచ్చి ఎక్కడ పెడితే ప్రమాదం, పక్కన అమ్మ ఉందంటే ఈయన ఇలా తిక్కరేగి గంతులు వేసినప్పుడు ఊరుకోండి వాళ్ళు మనవాళ్ళు అంటుందన్నమాట. అమ్మ అలా అనగానే ఒక్కసారి వెనక్కి తిరిగాడు. నువ్వేం భయపడకురా అంది. చాలా చోట్ల అలాగే ఉంటుందన్నమాట, నేను చాలాసార్లు చూశాను కూడా. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారు, మొగుడికి తెక్కొచ్చి కొడుకుని చంపేస్తానన్నాడు. మరి నువ్వు ఉండరా, ఏం చేస్తాడో చూస్తానంది. ఆవిడ అలా అనగానే వీడే పారిపోయాడు. ఈ మొగుడే చూస్తున్నాగా మనం, మీ నాన్న ఏం చేస్తాడో చూస్తాను ఉంటాడు, ఏం చేస్తావయ్యా అంది. అంతే ఏమండి మాస్టర్, సహజంగా అంతే కదా, ఏంట్లేనా అంటే వాళ్ళు వీళ్ళని కాదు ఆయన నాకే చూస్తారు ఇప్పుడు, ఆయనని కాదు. ఈ సృష్టిలో ఎవరైనా సరే భార్యాభర్తలు పిల్లల మీద పడినప్పుడు భర్త తిట్టాడంటే భార్య తప్పక రక్షిస్తుంది. ఎందుకు రక్షిస్తుంది అంటే అమ్మవారు ఆవిడ. అప్పుడు అమ్మవారు ఏమంది,